కమరల్ అక్మార్ ఆకాశంకి వెళ్ళిపోయిండు కదా, ఏమైంది?
ఏమైందా చెప్పాలా? అది మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం రేయాన్స్ అండ్ స్నిగ్ధ. ఎందుకు నవ్వుతున్నావు రేయాన్స్? వాడు ఆకాశంలోకి వెళ్తే ఇంట్రెస్టింగ్ ఉందా? ఓకే, అయితే చక్రవర్తి దుఃఖ సముద్రంలో మునిగిపోయిండు, ఎందుకంటే ఆయన కొడుకు కమరల్ అక్మార్ పోయిండు కదా పైకి ఆకాశం, యూనివర్స్లోకి వెళ్ళిపోయాడు. పర్షియా చక్రవర్తి చేసే వసంతోత్సవానికి ముగ్గురు సిద్ధులు వచ్చి మూడు అపూర్వమైనటువంటి వస్తువులు ఇచ్చిండ్రు, వాటిలో ఒకటి కీలుగుర్రం. ఆ బహుమానాలకు ప్రతిఫలంగా చక్రవర్తి తన ముగ్గురు కుమార్తెలను ఇచ్చి ముగ్గురు సిద్ధులకు పెళ్లి చేయడానికి ఆలోచించాడు, అంటే నిశ్చయించుకున్నాడు. కీలుగుర్రాన్ని ఇచ్చిన సిద్ధుడు శతవృద్ధుడు, అంటే 100 ఇయర్స్ ముసలాయన. చక్రవర్తి ఆఖరు కుమార్తె అతి సౌందర్యవతి. ఆమె ఆ వృద్ధుని పెళ్లాడడం ఇష్టం లేక ఏడవడం చూసి చక్రవర్తి కొడుకు కమరల్ అక్మార్ పెళ్లికి వ్యతిరేకించాడు. తర్వాత అతను కీలుగుర్రాన్ని పరీక్షించేటందుకు ప్రయత్నించగా ముసలి సిద్ధుడు అతనికి గుర్రాన్ని ఆకాశంలో ఎగిరించే కిటుకు చెప్పి దించే కిటుకు మాత్రం చెప్పలేదు అని లాస్ట్ పాడ్కాస్ట్లో విన్నాం, అంతేనా? అందుచేత అక్మార్ ఆకాశంలోకి ఎగిరిపోయి మరి తిరిగి రాలేదు. చక్రవర్తి సిద్ధుని కొట్టి ఖైదీల్లో పెట్టి, అంటే జైలు జైల్లో పెట్టేసి తాను దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. ఈలోపుగా కీలుగుర్రం సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోతూ త్వరలోనే సూర్యమండలాన్ని చేరుకుంటుందా అనిపించసాగింది. రాజకుమారుడు అక్మార్ కంగారు పడసాగాడు. ఆ ముసలి సిద్ధుడు నన్ను నాశనం చేయడానికి ఇలా చేశాడు, నా చిన్న చెల్లెలు తనను పెళ్ళాడకుండా అడ్డుపడ్డానని వాడికి నా మీద ఆగ్రహం వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఆపద తప్పే మార్గమేమిటి? ఈ గుర్రం ఎగరటానికి మీట ఉన్నప్పుడు నేల మీద దిగటానికి మాత్రం మీట ఉండదా అనుకుంటూ తను గుర్రాన్ని అంతటా అతి జాగ్రత్తగా పరిశీలించాడు. అప్పుడు గుర్రం జీనులో ఎడమ పక్కన అతి చిన్న మేకు లాంటిది ఒకటి అతనికి కనబడింది. గుర్రం మొత్తం మీద ఇది తప్ప మరే మీట ఉన్నట్టు కనబడలు అనుకొని అతను దాన్ని నొక్కాడు. వాయువేగంతో పైకి దూసుకుపోతున్న గుర్రం క్రమంగా తగ్గసాగింది, అంటే స్లో అయింది. కొద్దిసేపట్లో అది ఆకాశంలో ఆగిపోయి మళ్ళీ కిందికి దిగడం స్టార్ట్ అయింది. దిగేటప్పుడు కూడా దాని వేగం అంతకంతకు విపరీతంగా పెరిగింది. తాను భూమి మీద అంత వేగంతో పడిపోయి గుర్రంతో సహా రూపుమాసిపోతానని అతను భయపడ్డాడు, కానీ అలా జరగలేదు. భూమి దగ్గరికి వచ్చిన కొద్దీ గుర్రం వేగం తగ్గసాగింది. చిట్ట చివరకది అతి సుతారంగా, అంటే మెత్తగా ఈక వాలినట్టు నేల మీద వాలింది. రాజకుమారుడు కమరల్ అక్మార్ తిరిగి ధైర్యంతో ఊపిరి తీసుకున్నాడు. తనకు గుర్రం కిటుకు తెలిసినందుకు, చావు తప్పి బతికి బయటపడినందుకు అతడు అల్లాకు ప్రణామాలు అర్పించాడు. తర్వాత అతను ఆ గుర్రాన్ని నడిపే యుక్తులన్నీ సాధించాడు. ఎందుచేతనంటే ఆ కీలుగుర్రం ఎగరటము దిగటము మాత్రమే గాక వెనక్కు ముందుకు కూడా ఎగురుతుంది, వేగంగానూ మెల్లిగానూ కదులుతుంది, కళ్ళెం లాగితే కుడికి ఎడమకు కూడా తిరుగుతుంది. ఈ ఉపాయాలన్నిటినీ రాజకుమారుడు నేర్చుకున్నాడు. తెలియవలసిన కిటుకులన్నీ తెలిసాయని తోచిన మీదట అతను ఆ గుర్రాన్ని గాలిలో కొద్దీ ఎత్తుకు తీసుకుపోయి సుమారైన వేగంతో పోనిస్తూ అనేక నదులు, కొండలు, నగరాలు, దేశాలు, సముద్రాలు దాటి ప్రయాణమై వెళ్ళాడు. ఈ ప్రయాణంలో అతనికి పూర్వం తెలియని వింతలు ఎన్నో కనిపించాయి. ఎన్నో కొత్త నగరాలు, దేశాలు చూసి ఆనందించాడు. అలా అతను ఆకాశాన వెళుతుండగా కింద నేలపైన అతనికి ఒక సుందరమైన నగరం కనిపించింది. ఆ నగరంలోని భవనాలు బొమ్మల్లో లాగా చాలా అందంగా అమర్చి ఉన్నాయి. నగరంలో పచ్చిక బయళ్ళు తివాసీలు పరిచినట్టుగా ఉన్నాయి, కార్పెట్ వేసినట్టున్నాయట. వాటి మీద జింకలు పరిగెత్తుతూ ఉన్నాయి. ఆ దేశంలో ఎక్కడ చూసినా జల ప్రవాహాలే, అంటే మంచి మంచి నదులు, వాటర్ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయట. రాజకుమారుడు అక్మార్ తన గుర్రాన్ని ఆ నగరం మీదుగా గుండ్రంగా తిప్పి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా చూసి ఆనందించి, ఈ నగరం ఏమిటో, ఇది ఏ దేశం ఉన్నదో, దీనికి రాజెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. సరిగా ఈ సమయానికే సూర్యుడు అస్తమించి క్రమంగా చీకటి కమ్ముకు రాసాగింది. ఈ రాత్రి ఈ నగరంలోనే గడుపుతాను, రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి మా దేశం వెళ్ళి మా నాన్నగారితోనూ నా మిత్రులతోనూ నేను చూసిన వింతలు, నాకు కలిగిన వింత అనుభవాలు చెబుతాను అనుకున్నాడు అతను. తన గుర్రాన్ని ఎక్కడ దించాలా అని అతడు ఆలోచిస్తుండగా అతనికి కింద ఒక రాజసౌధం లాంటిది కనిపించింది, అంటే ఒక బంగ్లా కనిపించింది, రాజు యొక్క బంగ్లా. అది సరిగా నగరం నడిబొడ్డులో ఉన్నది. దాని చుట్టూ బురుజులు ఉన్నాయి. కవచాలు ధరించిన 40 మంది భటులు ఈటలు విల్లులు చేతబట్టి ఈ రాజసౌధానికి పహారా కాస్తున్నారు. రాజకుమారుడు మీట నొక్కి కీలుగుర్రాన్ని రాజసౌధం పై భాగాన గల పై మిద్ద మీద దించాడు. తర్వాత అతను గుర్రం మీద నుంచి దిగి ఆ గుర్రాన్ని చూసుకొని చాలా ముచ్చటపడి, దీన్ని తయారు చేసిన వాడు నిజంగా సామాన్యుడు కాదు, అల్లా కటాక్షించి నేను ఇల్లు చేరుకుంటే ఆ ముసలివాడికి ఎన్ని బహుమానాలైనా ఇస్తాను అనుకున్నాడు. బాగా చీకటి పడింది. అయితే రాజభవనంలో జనసంచారం మాటుమనిగేదాకా, అంటే అందరు నిద్రపోయేదాకా ఎవ్వరు తిరగకుండా ఉంటేనే కదా ఇతను కిందికి వెళ్తాడు. రాజకుమారుడు ఆ మిద్ద మీద నుంచి ఇవతలికి రాలేదు. బాగా పొద్దుపోయింది. అతనికి ఆకలి దహించుకుపోతున్న చాలా ఆకలి అవుతుంది, చాలా తిరిగింది కదా. చివరికి అతను తిండి కోసం వెతుక్కుంటూ మిద్ద మీద నుంచి మెట్లు దిగి వచ్చాడు. ఆ మెట్లు అతని నేరుగా కిందికి తెచ్చాయి. అక్కడ ఒక చావడి కనిపించింది. దానిపై అందమైన చలవరాలు పరిచాయి. వాటిపైన తెల్లని వెన్నెల కనబడుతుంది. ఎక్కడ జనసంచారం కానీ మనుషుల అలికిడి కానీ ఉన్నట్టు లేదు. అతడు ఆశ్చర్యపోయి అటూ ఇటూ చూస్తూ, ఎందుకు వచ్చిన పీడ? ఈ రాత్రికి ఆ మిద్ద మీదనే ఎలాగో గడిపి తెల్లవారుతూనే బయలుదేరి మా దేశం పోతాను అనుకుంటుండగా, రాజసౌధం లోపలి భాగంలో ఒక కాగడా వెలుతురు కనబడింది. ఆ వెలుగులో అంతఃపుర ద్వారం బయట పరుపు మీద పడుకొని గట్టిగా గుడకపెట్టి నిద్రపోయేటువంటి ఒక నల్లటి వాడు, ఒక బానిస కనిపించాడు. వాడి పరుపు ద్వారానికి అడ్డంగా వేసి ఉన్నది. కాగడా వెలుగులో వాడి కత్తిపిడి నిగనిగా మెరుస్తున్నది. వాడి భోజనం సంచి ఆ పక్కనే ఉన్న ఒక నల్ల రాతి స్తంభానికి బిగించబడిన మేకకు వేలాడుతున్నది. ఇక ఆ బానిసను చూస్తూనే, అంటే వాడు నీగ్రో బానిస, అంటే బ్లాక్ బానిస, రాజకుమారుడికి కంపరం ఎత్తింది. ఎర్రా వీడు ఇట్లున్నాడు అనుకున్నాడు. అతను ప్రాణాల అరచేత పట్టుకొని అడుగులు అడుగు వేసుకుంటూ ఆహార సంచిని సమీపించి దాన్ని స్తంభం నుంచి దించి ఇవతలికి తీసుకువచ్చాడు. అందులో రుచికరమైన ఆహారం ఉన్నది. రాజకుమారుడు దాన్ని తిని చావడి మధ్య ఉన్న జలయంత్రం వద్దకు నీరు తాగి ఆహారపు సంచిని తిరిగి స్తంభానికి తగిలించాడు. నీగ్రో బానిస ఇంకా గురుకలు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. రాజకుమారుడు వాడి కత్తిపిడి పట్టుకొని ఉపాయంగా కత్తిని ఓర నుంచి బయటికి తీశాడు. నీగ్రో లేవలేదు. రాజకుమారుడు ధైర్యంగా అంతఃపురంలోనికి ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి మరొక ద్వారము, దానికి అడ్డంగా కట్టి ఉన్న మఖమల్ తెర కనిపించాయి. అతను మెల్లగా తెరను తోసుకొని ఒక అంటే అది ఒక వన్ టైప్ ఆఫ్ క్లాత్ అన్నట్టు. అది అతను తెరను తోసుకొని ఒక విశాలమైన పడక గదిలోకి అడుగుపెట్టాడు. ఆ గదిలో దంతంతో తయారు చేసిన ఒక మంచం పైన ఒక అపూర్వమైనటువంటి సౌందర్యవతి నిద్రపోతున్నది. ఆమె ఆ దేశపు రాజకూతురు. ఆమె మంచానికి నాలుగు వైపులా నలుగురు దాసీలు నేలపై పడుకొని నిద్రపోతున్నారు. రాజకుమారుడు అక్మార్ రాజకుమార్తె సౌందర్యం చూసి ఆశ్చర్యపోయి స్తంభంలాగా నిలబడిపోయాడు. అంతలోనే రాజకుమార్తె నిద్ర మేలుకొని కళ్ళు తెరిచేసరికి కొత్త మనిషిని చూసి భయపడటానికి మారుగా, ఎవరు నీవు అని ప్రశ్నించింది. అక్మార్ ఆమెను సమీపించుతూ, నిన్ను ప్రేమించి పెళ్ళాడి వచ్చినవాణ్ణి అని ధైర్యంగా జవాబిచ్చాడు. నిన్ను లోపలికి రానిచ్చింది ఎవరు అని రాజకుమార్తె మళ్ళీ ప్రశ్నించింది. ఆమె పేరు అల్ సహర్, షమ్స్ అల్ నహర్ ఆమె పేరు. ఇది ఆమె ఇది అరబీలో పర్షియాలో జరిగింది, పర్షియాలో కాబట్టి నేమ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి. షమ్స్ అల్ నహర్, అల్లా రాసిచ్చాడు, నా అదృష్టం నన్ను ఇక్కడికి తెచ్చింది అన్నాడు అక్మార్. నిన్ను నన్ను పెళ్ళాడడానికి హిందూ దేశం నుంచి ఒక రాజకుమారుడు వచ్చాడట. కొంపదీసి అది నువ్వేనా? నిన్న నన్ను పెళ్ళాడటానికి హిందూ దేశం నుంచి ఒక రాజకుమారుడు వచ్చాడట. కొంపదీసి అది నువ్వేనా? ఆయన అందంగా లేనందున మా నాన్నగారు పెళ్లి ఒప్పుకోలేదు, నువ్వు అందంగానే ఉన్నావే అన్నది రాజకుమారి నహార్. ఈ మాట విని రాజకుమారుడు చాలా ఆనందం పొందాడు. అతను జవాబు చెప్పేలోపుగా రాజకుమారి చెలికత్తెలు నలుగురు మేలుకొని కొత్తవాణ్ణి చూసి ఎంతో కంగారు పడుతూ, అమ్మగారు ఎవరి మనిషి అని అడిగారు. నాకు తెలియదు, కళ్ళు తెరిచేసరికి ఎదుట ప్రత్యక్షమయ్యాడు, నిన్న నన్ను పెళ్లాడతానని వచ్చిన రాజకుమారుడేమో అన్నది నహర్. కాదు కాదు, ఆ మనిషి వికారంగా ఉన్నాడు, మేము చూశాము అంటూ దాసిలు ఈ అక్కడ ఉన్నటువంటి వాడిని నిగ్రో వాణి నిద్రలేపి, ఏమిరా ఇదేనా అంతఃపురాన్ని నువ్వు కాపలాగాసే పద్ధతి? ఈ మనిషి ఎవడో లోపలికి వచ్చాడు, ఇట్లా రాణిస్తావా అని తిట్టారు. ఈ నీగ్రో బానిస కంగారుతో కత్తి దూయబోయి తన ఓర ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు. వాడి కంగారు రెట్టింపైంది. వాడు పడక గదిలోకి వచ్చి రాజకుమారిని చూసి, అయ్యా మీరు మనిషా దయ్యమా అని అడిగాడు. నీచుడా, నన్ను దయ్యమంటావా? చూడు నిన్నేం చేస్తానో అని అక్మార్ కత్తి దూసి వాడి పైకి వచ్చాడు. నన్ను నిష్కారణంగా చంపక తమరెవరో చెప్పండి అన్నాడు ఆ బానిస. నేను రాజుగారి అల్లుణ్ణి, అందుకనే నా భార్య ఉన్న చోటుకు నేను వచ్చాను అన్నాడు రాజకుమారుడు. చిత్తం తమరు అలా సెలవిస్తే నేనేమనేది అంటూ బానిస అక్కడి నుంచి పరిగెత్తిపోయి రాజుగారి నిద్రలేపుతో కంగారుగా కేకలు పెట్టాడు. రాజుగారు వాడి కంగారు చూసి, ఏమిట్రా సంగతి త్వరగా చెప్పు అన్నాడు ఆదుర్దాగా. మహారాజా, అమ్మాయి గారి పడక గదిలో ఒక దయ్యం చేరి తమ అల్లుడు అని చెప్తున్నది, వెంటనే వెళ్ళి మీరు ఆ దయ్యాన్ని వదలగొట్టండి అన్నాడు బానిస. రాజుగారికి వాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది. ఓరీ దుర్మార్గుడా, నువ్వక్కడ ఉండాల్సింది పోయి ఆ దయ్యాన్ని లోపలికి ఎందుకురా పోనిచ్చావు అంటూ ఆయన గబగబా రాజకుమార్తె పడక గదికి వచ్చి దాసీలతో, ఏం జరిగింది, ఏమిటిదంతా అన్నాడు. మాకేమీ తెలియదు, మేమేమీ ఎరుగము మహారాజా. మాకు నిద్ర మెలకువ వచ్చేసరికి ఈయన ఎవరో ఎలా వచ్చాడో కానీ రాజకుమార్తెతో మాట్లాడుతూ మాకు కనిపించాడు అన్నారా దాసీలు. రాజుగారు అక్కుమారును సమీపించసాగాడు. ఈలోపుగా రాజకుమారుడు రాజకుమార్తెను, ఈయనేనా మీ తండ్రి అని అడిగి ఆమె అవునని తల ఊపిన మీదట కత్తి దూసి రాజుగారిపైకి లంఘిస్తూ పెడబొబ్బలు పెట్టాడు. అతను చూసి రాజుగారు భయపడి, తొందరపడక కొంచెం ఆగు, ఇంతకు నువ్వు రాజకుమారుడివా దయ్యానివా అని అడిగాడు. నేను సిసలైన రాజకుమారుణ్ణి, మీ కుమార్తె చాలా అందగత్తె అని విని ఆమెను పెళ్లాడవచ్చాను కనుక సరిపోయింది, కానీ నన్ను మరొకరు దయ్యమంటే వారి తల ఈపాటికి ఒక్క వేటుతో ఎగరగొట్టి ఉండును అన్నాడు అక్మార్. నువ్వు నిజంగా రాజకుమారుడివి అయితే దొంగతనంగా అంతఃపురంలోకి రావటం దేనికి, పైపెచ్చు నా అల్లుండని చెప్పుకుంటావా? ఇప్పుడు నా భటులను పిలిపించి నిన్ను చిత్రవధ చేయించానంటే నిన్ను ఆదుకునేవాడేవాడు అని రాజు అక్మార్ను అడిగాడు. మీరు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు, నాకన్నా మంచి అల్లుడు మీకెక్కడ దొరుకుతాడు? అదిగాక భటులను పిలిచి మీ కూతురి పడక గదిలోకి పరాయివాడు ప్రవేశించాడని బయట పెట్టితే అప్రతిష్ట మీ కుమార్తెకే కదా అన్నాడు అక్మార్. అది నిజమే, కానీ నా కూతురు పెళ్ళి బహిరంగంగా జరగాలి, ఎవరికి తెలియకుండా జరిగిపోయిందంటే అది మాత్రం నాకు అప్రతిష్ట కాదా? అందుచేత కాజీ సమక్షంలో నా కూతురు నువ్వే బహిరంగంగా పెళ్ళాడు అన్నాడు రాజు. నా అభ్యంతరం ఏమీ లేదు, అలాగే పెళ్లాడతాను, కానీ అందుకు నేను కొన్ని నియమాలు చెబుతాను, వాటికి మీరు ఒప్పుకుంటేనే మీరు కోరిన ప్రకారం పెళ్లి జరుగుతుంది అన్నాడు అక్మార్. ఏమిటా నియమాలు అని రాజు అడిగాడు. ఒక పద్ధతి ఏమిటంటే మీరు నాతో కత్తి యుద్ధం చేయాలి, ఆ యుద్ధంలో మీరు ఓడిపోయే పక్షంలో మీ సింహాసనం నాకు ఇచ్చేయాలి. రెండో పద్ధతి ఏమిటంటే రేపు ఉదయం మీకున్న సైనిక బలాలన్నిటినీ నాపైకి యుద్ధానికి పంపటం. ఈ రెండు పద్ధతుల్లో దేనికో ఒకదానికి మీరు ఒప్పుకోవాలి. ఇంతకు మీ కింద ఎంతమంది యుద్ధభటులు ఉన్నారు అన్నాడు అక్మార్. 40,000 మంది సైనిక భటులు, మరి 40,000 మంది బానిస భటులు ఉన్నారు అన్నాడు రాజు. 40,000 సైనికులు ఉన్నారు, 40,000 స్లేవ్స్ కూడా ఉన్నారు. ఆ 80,000 మందిని నాపైకి యుద్ధానికి పంపండి. వారు నన్ను చంపగలిగితే మీకు కానీ మీ కుమార్తెకు కానీ ఎట్టి అప్రతిష్ట ఉండదు. నేను వారిని జయించిన, నాలాంటి అల్లుని సంపాదించుకున్నందుకు లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుంది అన్నాడు అక్మార్. రాజు ఈ రెండో పద్ధతికి ఒప్పుకున్నాడు. ఈ కుర్రవాడికి కొంచెం పిచ్చి ఉండి ఉంటుంది, తన భటుల చేతిలో అతను తప్పక చస్తాడని రాజుకు తోచింది. ఆయన ఆ బానిస ఉన్నాడు కదా, నీగ్రో బానిసను పిలిచి, ఒరేయ్ నువ్వు మన వజీర్ వద్దకు వెళ్ళి మన సైనికులందరినీ మైదానంలో హాజరు పెట్టమని చెప్పు అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి 80,000 మంది భటులను మైదానంలో నిలబెట్టించాడు. ఇంతలో తెల్లారింది. యుద్ధం చేయడానికి అక్మార్ ఒక గుర్రం కావాలి కనుక రాజుగారు తన నౌకలను పిలిచి, మన అశ్వాలలో ఉన్న గుర్రాలన్నిటిలోకి మంచి గుర్రాన్ని చూసి దాన్ని వెంటనే యుద్ధానికి తయారు చేయించు, ఇక్కడికి పట్టుకరా అన్నాడు. ఈ మాటలు విని అక్మార్, మహారాజా ఇక్కడికి నన్ను తెచ్చిన గుర్రం ఉన్నది, నాకు వేరే గుర్రం అవసరం లేదన్నాడు. సరే నీ ఇష్టం అంటూ రాజుగారు అక్మార్ను వెంట పెట్టుకొని మైదానం వద్దకు బయలుదేరాడు. అక్కడ సైనికులు యుద్ధ సన్నద్ధులై బారులు తీరి నిలబడి ఉన్నారు. వారంతా అక్కడ నిల్చొని ఉండడం చూసిన రాజు వారితో ఇలా అన్నాడు, సైనికులారా, ఈ యువకుడు నా కుమార్తెను వివాహం చేసుకుంటానని వచ్చాడు. తాను చాలా పరాక్రమవంతునని, మిమ్మల్ని అందరినీ ఒంటరిగా ఓడించగలడని అంటున్నాడు. ఇది నిజమైతే సంతోషించదగిన మాటే, కానీ అబద్ధమైన పక్షంలో ఇంతకంటే దుస్సాహసం మరొకటి ఉండదు. అందుచేత ఇతను మీ పైకి వచ్చినప్పుడు మీరు దయాదాక్షిణ్యాలు లేకుండా ఇతనితో యుద్ధం చేయండి. తర్వాత రాజుగారు అక్మార్కేసి తిరిగి ఇక నువ్వు యుద్ధం ప్రారంభించవచ్చు అన్నాడు. ఇది చాలా అన్యాయం, కాళ్లపై నిలబడి ఉన్న నేను ఇంతమందితో ఎలా పోరాడగలను అన్నాడు అక్మార్. మరి నేను గుర్రాన్ని ఇస్తానంటే ఎందుకు వద్దన్నావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, గుర్రాన్ని సిద్ధం చేయించమంటావా అన్నాడు రాజు. నేను ఎక్కి వచ్చిన గుర్రం ఉన్నది మహారాజా, నాకు వేరే గుర్రం అవసరం లేదు అన్నాడు అక్మార్. ఆ సంగతి అప్పుడే చెప్పావు కదా ఇంతకు ఆ గుర్రం ఎక్కడ ఉన్నది అన్నాడు రాజు. అది మీ భవనం మిద్దపైనే ఉన్నది అన్నాడు అక్బర్. మిద్దపైననా గుర్రం ఉన్నదా, మిద్ద అంటే బిల్డింగ్ అన్నాడు రాజు ఆశ్చర్యంతో. ఈ కుర్రవాడికి మతి సరిగా లేదన్న అనుమానం మరొకసారి ఆయనలో తలెత్తింది. గుర్రం మిద్దపైన ఎలా ఉంటుంది, అయినా చూస్తాం అంటూ ఆయన తన సేనానాయకుడిని దగ్గరికి పిలిచి రాజభవనం పైన మిద్ద మీద ఏమున్నదో చూసి వెంటనే ఇక్కడ ఉన్న ఇక్కడ చెప్పు సరేనా అన్నాడు. అక్కడ ఏమైనా కనిపిస్తే దాన్ని వెంట పెట్టుకురా అన్నాడు. అక్కడ చేరిన ప్రజలు తమలో తాము గుర్రం ఎక్కడైనా మెట్లెక్కి మిద్ద మీదకి పోవటం ఉందా, ఏమిటి ఆశ్చర్యం అని గుసగుసలాడారు. మరి నిజంగానే యుద్ధం చేయాలనుకుంటుండు కదా, దాని మీద గుర్రం మీద ఎక్కి మరి సైనికుడు వెళ్ళే వరకు ఆ గుర్రం ఉన్నదా లేకుంటే పారిపోయిందా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.